అందరికీ నమస్కారం. మీరు వింటున్నారు రేడియో వెరిటాస్ ఆసియా తెలుగు విభాగం నుండి. ఈ కార్యక్రమం మీకు వినిపిస్తున్నది క్రాంతి స్వరూప్.
పరలోకమందుండెను మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన ఎందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ఆమెన్. దేవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమెన్. పితాపుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడునో సదాకాలం కలుగునుగాక. ఆమెన్. త్రికాల జపము. ఏలిన వారి సన్మంసకుడు మరియమ్మతో మంగళవార్త చెప్పెను. ఆయమ్మ పవిత్రాత్మ వలన గర్భం ధరించెను. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమందు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలమైండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమెన్. ఇదిగో ఏలిన వారి దాసరాలను నీ మాట చొప్పున నాకు అగునుగాక. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమందు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమెన్. పుత్రుడైన సర్వేశ్వరుడు మనుషోత్తారం ఎత్తెను మరియు మనతో కూడా వాసమయ్యుండెను. దేవుడు ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమందు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమెన్. యేసుక్రీస్తునాథుని వాగ్దత్తములకు మేం పాత్రులు మగ్గునట్లు సర్వేశ్వరుని యొక్క పరిశుద్ధ మాత మా కొరకు ప్రార్థించండి. ప్రార్థించదము. సర్వేశ్వర స్వామి, సన్మంసకుడు చెప్పినందువలన మీ పుత్రుడైన యేసుక్రీస్తుని మనిషోత్తారంను తెలుసుకుంటిమి. అతని పాటల వలనను, స్లీవ వలనను, ఉత్థానం యొక్క మహిమను మేము పొందునట్లుగా మాకు మీ వరప్రసాదములను దయచేయి అవతరింపవలయునని దేవర వారిని వేడుకొనుచున్నాము. యేసుక్రీస్తునాథుని దివ్య ముఖమును చూచి ఈ మనవిని మాకు దయచేయండి. ఆమెన్.
ఇప్పుడు ఒక మధురమైన గీతాన్ని ఆలకించుదాం.
Thank you.
విశాఖపట్నం అతిమేత్రాసనం మహారాణిపేట విచార నుండి శ్రీమతి రోహిణి గారిచే అమృతవాక్ని విందాము.
అమృతవాక్కు కార్యక్రమానికి స్వాగతం. పితా పుత్ర పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుగా నుండునుగాక. ఆమెన్. ఈ దినము మనము దీవెన, భగవంతుని నుండి మనకు వచ్చే దీవెన ఎంత మహత్తరమైనదో, దానిని మనం ఎందుకు పొందుకోలేకపోతున్నాం, ఆ దీవెనను అసలు మన సైతానులు మన నుండి ఏ విధంగా దొంగిలించుకొని పోతున్నాడు అనేది మనం ఈరోజు చూద్దాం. ఇర్మియా గ్రంథము 29:11 ఉంటుంది. మీ క్షేమము కొరకు ఉద్దేశించిన పథకములు నాకు మాత్రమే తెలియను, నేను మీ అభివృద్ధినే గాని వినాశనమును కోరను. నేను మీకు బంగారు భవిష్యత్తును ఏర్పరిచితిని. మనము తల్లి గర్భములో రూపొందింపక మునిపే, ఇదే వచనము యిర్మీయా గ్రంథం 1:5 ఉంటుంది. తల్లి గర్భములో రూపొందింపక మునిపే ప్రభువు మనల్ని చూచి ఉన్నాడు. మనకు ఒక ప్రణాళికను ఏర్పరిచి ఉన్నారు. ఈ ప్రణాళిక ఎంతో గొప్పది. దేవుని నుండి మనకు, అంటే భగవంతుడు స్వయముగా మన నిమిత్తమై ఒక ప్రణాళికను మనము తల్లి గర్భములో ఉన్నప్పుడే ఏర్పరిచి ఉన్నారు. ఒక మహత్తరమైన దీవెనను మన కొరకు ఏర్పరిచి ఉన్నారు. కానీ ఆ దీవెన మనము పొందుకోలేకపోతున్నాం. ఆ దీవెనను మనము ఎందుకు అనుభవించలేకపోతున్నాం? కేవలము మన యొక్క పాపము వలనే. పేతురుకు రాసే లేఖలో 1:4 ఉంటుంది, భగవంతుడు మీకు ఏర్పరిచిన దీవెనలు మహత్తరమైనవి, అవి క్షీణింపవు, క్షయవు, చెడవు, అవి పరలోకములో భద్రముగా ఉండును అంటుంది. అయితే ఆ దీవెనలు మనము ఎందుకు, అంటే భగవంతుని యొక్క అమ్ములి పొదులో ఒక బాణములు అన్ని ఏ విధంగా ఒక యుద్ధానికి వెళ్లబోయే సైనికు రాజు యొక్క అమ్ముల పొదిలో బాణములు ఎంతో చక్కగా దాచి ఉంచుతాడు. ఏ సందర్భము బట్టి ఆ బాణాన్ని ఆ యుద్ధములో ఉండేటటువంటి రాజు గాని సైనికుడు గాని సైన్యాధిపతి గాని ఆ బాణాలను శత్రువుల మీదకి వదులుతారు. భగవంతుని యొక్క దీవెనలు కూడా సందర్భానుసారము మనపై అమోఘముగా కురిపించబడతాయి. అయితే ఈ దీవెనకు ఏది అడ్డుగా ఉంది అంటే మన జీవన విధానం. ఆ యొక్క దీవెనలను మనం ఎందుకు పొందుకోలేకపోతున్నాం? మన జీవన శైలి ద్వారా, మన నడవడిక ద్వారా, సాతానుతో మనము చేసే సహవాసము వలన ఆ యొక్క దీవెనలను మన చేత్తో మనమే తృణీకరించుకుంటున్నాం. ఆ దీవెన అనే మహత్తరమైన బహుమానాన్ని మనము పొందుకోలేకపోతున్నాం. ఇదే మనకి పేతురు గారు రాసిన 1:5:6 ఉంటుంది. అయితే ఈ మీరు ఎదుర్కొనవలసిన పలు విధములైన పరీక్షల వలన మీకు తాత్కాలికంగా బాధ కలిగినను మీరు కడవరకు నిలిచి దానిని విజయంగా ఆ పరీక్షను ఎదుర్కొన్నప్పుడే మనకు బహుమానం వస్తుంది అని ఉంటుంది. అంటే ఈ దీవెన అనేది మనకి ఊరకే భగవంతుడు ఇవ్వడు, కొన్ని పరీక్షలకు గురి చేస్తాడు. ఎప్పుడైతే ఆ పరీక్షల్లో మనము నెగ్గుతామో, ఎప్పుడైతే ఆ పరీక్షల్లో మనం భగవంతుడు మనకు పెట్టే ఆ పరీక్షలో విజయం సాధిస్తామో, అప్పుడే దీవెనల పరంపర మనపై కొనసాగడం అనేది జరుగుతుంది. ఇదే అబ్రహాము జీవితంలో కూడా జరిగింది. అంటే అబ్రహామును గాని మోషేను గాని దేవుడు ఎందుకు, వాళ్ళు చాలా గొప్ప వ్యక్తులు, నీతిమంతులు, విశ్వాస పితామహుడు అంటాం అబ్రహాముని, ఎందుకు నీకు అంత పరీక్షకు గురి చేశాడు? భగవంతుడు ఒక మహాజాతికి తండ్రిగా అబ్రహామును ఎన్నుకోవాలి అనుకున్నప్పుడు తన ప్రజలను, ఇజ్రాయేలు అనే ఒక గొప్ప జాతిని నడిపించే యోగ్యత అసలు మోషేకు ఉందా లేదా? లేదు అంటే ఇన్ని జాతులకు తండ్రి అని పిలువబడే అర్హత అబ్రహాముకు ఉందా లేదా? నా యొక్క ఆజ్ఞలను వారు తూచా తప్పకుండా పాటిస్తూ తన జాతిని నడిపిస్తారా లేదా అని ముందుగానే కొన్ని పరీక్షలకు గురి చేస్తారు. వారు ఆ పరీక్షల్లో విజయాన్ని సాధించినప్పుడే వారికి దీవెన అనే బహుమానము భగవంతుడు ఇస్తాడు. నిరీక్షణకు ఆధారమే లేనప్పుడు అబ్రహాము విశ్వసించి నిరీక్షించాడు. అందుకే జాతులకు తండ్రి ఆయను రోమాపోలకు రాసే లేఖలో ఉంటుంది. అంటే ఈ విధంగా దేవుడు మన జీవితంలో కూడాను ఏదైనా ఒక దీవెన ఇవ్వాలి అనుకుంటే మహత్తరమైన తన యొక్క దీవెన అందుకోవడానికి, ఆ దీవెనను మనం అనుభవించడానికి మనకు అర్హత ఉందా లేదా అని ఒక పరీక్షకు గురి చేస్తారు. ఒక అందమైన ఆభరణాన్ని చేసుకొని ఆ ఆభరణాన్ని మనం ధరించాలి అనుకున్నప్పుడు అసలు ఆ ఆభరణము, ఆ ఆభరణాన్ని తయారు కావడానికి ఆ బంగారాన్ని ఒక పరీక్షకు మనం గురి చేస్తారు స్వర్ణకారుడు. ఎప్పుడైతే ఆ బంగారాన్ని అగ్నిలో పుటము వేసి పరీక్షిస్తారో అది శ్రేష్టమైనది అని తెలిసిన తరువాతనే ఆభరణ తయారీలో ఉపయోగిస్తారు. అంటే ఒక బంగారమే, సువర్ణమే అన్ని పరీక్షలకు గురి అయినప్పుడు బంగారము కంటే ఎంతో విలువైన మన విశ్వాసం, అంతకంటే విలువైనటువంటి భగవంతుని దీవెన పొందుటకు మన యొక్క విశ్వాసము ఎన్ని పరీక్షలకు గురియగుతుందో ఆలోచించండి. అదే మన యొక్క పరీక్షలకు మన యొక్క శ్రమలకు కూడా కారణం. మనం అత్యధిక శ్రమలలో ఉన్నాము అంటే దేవుని నుండి గొప్ప బహుమానం ఏదో వస్తుంది రాబోతుంది అని అర్థం. అన్ని పరీక్షల్లో కూడా విశ్వాసముతో మనం కుంగిపోకుండా ఆ వేదనలు బాధల సమయంలో మనము కుంగిపోకుండా భగవంతునిపై విశ్వాసాన్ని ఇచ్చి నీవు నాకు ఈ క్షణము ఇచ్చిన ఈ వేదనను బట్టి నీకు వందనాలు తండ్రి, నీకు స్తుతులు తండ్రి అని మన భగవంతుని ఆ వేదన సమయంలో కూడా ఎప్పుడైతే మనం స్తుతిస్తామో అప్పుడు దేవుని యొక్క దీవెనను పొందుకోవడానికి ఒక అర్హతను మనము సంపాదించిన వాళ్లము అవుతాము. ఎఫెసీయులకు రాసిన లేక 2:20 ఉంటుంది, క్రీస్తు యేసు మూలరాయిగా అపోస్తులు అనే పునాదులపై నిర్మించబడిన పునాదులపై మనము భవనాన్ని నిర్మించాలి. అయితే మనము ఎలాంటి భవనాన్ని నిర్మించాలి? మనము నిర్మించబోయే భవనానికి మూలరాయే క్రీస్తు. క్రీస్తు అనే మూలరాయిపై అపోస్తులే పునాదులు, పునాదుల వరకు వేయబడింది. మరి భవనము నిర్మించడము అనేది మన చేతుల్లో ఉంది. ఎలాంటి భవనం నిర్మిస్తాం మనం? పౌలు గారు కొరింథీయులకు రాసిన 1:11-16 చాలా అద్భుతంగా ఉంటుంది. మనము నిర్మించబోయే ఈ ఆధ్యాత్మిక భవనముకి కొందరు బంగారాన్ని వాడుతారు, మరికొందరు వజ్రాలను వాడుతారు, ఎంతో విలువ గల శిలలను వాడుతారు, వెండిని వాడుతారు, ఎండు గడ్డిని రెల్లు దుబ్బును కూడా వాడుతారు. అంత్య దినమున భగవంతుడు మహిమోపేతముగా ఈ లోకంలోనికి వచ్చినప్పుడు మేఘారూరుడే దూతల సమేతముగా వైభవోపేతముగా దూతల సమేతముగా మన ఈ లోకానికి వచ్చినప్పుడు ఒక అగ్ని వస్తుందంట. ఆ అగ్ని మనము ఏ శిలతో నిర్మించామో ఎండు గడ్డితో నిర్మించామో తెలియదు మనము, అది మనకి మాత్రమే తెలుసు. ఆ నిర్మించిన భవనాన్ని భగవంతుడు ఒక పరీక్షకు గురి చేస్తాడంట. ఎప్పుడైతే పరీక్షకు గురి చేస్తాడో ఆ అగ్నికి ఏ భవనమైతే నిలబడుతుందో ఆ భవనము నిర్మించిన వ్యక్తికి అమోఘమైన బహుమానం ఇవ్వబడుతుంది. పౌలు గారు చాలా చక్కగా కొరింథీయులకు రాసిన లేఖలో చెప్పి ఉన్నారు. 1:11-16 చదవండి ఒక్కసారి. అంటే మనం ఎలాంటి శిలను ఉపయోగిస్తాం? ఒక భవనము నిర్మించమని ఒక బాధ్యత మనకు ఇచ్చారు. ఆ భవనము ఏంటి? మన శరీరం అనే ఆలయం, క్రీస్తు రాజ్య వ్యాప్తి అనే ఒక బాధ్యత. ఈ బాధ్యతను మనం ఏ విధంగా నిర్వర్తిస్తున్నాం? శరీరం అనే మన ఆలయాన్ని ఎంత పవిత్రంగా ఉంచుకుంటూ క్రీస్తు యొక్క రాజ్య వ్యాప్తికి మనం కృషి చేస్తున్నాం, పనిచేస్తున్నాం? ఆ అగ్ని వచ్చిన నాడు మన విశ్వాసం నిలబడుతుందా? మనము నిర్మించిన ఈ లోకములో మనము ఎన్ని సంవత్సరాలు మనం జీవిస్తామో, జీవించిన కాలములో భవనము నిర్మించడానికి ఎలాంటి పదార్థాన్ని ముడి సరుకుని మనం ఉపయోగించామో పరీక్షించబడి అది మనకు ఒక బహుమానంగా ఇవ్వబడుతుంది. అదే దీవెన. హెబ్రీయులకు రాసిన లేఖ 10:23 ఉంటుంది, దేవుడు తన వాగ్దానాన్ని నిలుపుకుంటారు, చివరి వరకు ఆ వాగ్దాన ఫలాన్ని పొందడానికి మనము స్థిరముగా ఉండాలి. దేవుడు మనకు దీవెన ఇస్తానని ఆల్రెడీ చెప్పేశారు, మనకు ఒక ప్రణాళికను ఏర్పరిచాను అని కూడా చెప్పేశారు. దేవుడు ఏర్పరిచిన ప్రణాళిక ప్రకారం మనం జీవిస్తూ భగవంతుడు మనకు ఏర్పరిచిన ఆ దీవెన క్షీణింపవు, క్షయవు, చెడవు, ఎప్పుడు కూడా పాడైపోవు, కడవరకు అలాగే ఆ దీవెన ఉంటుంది. ఆ దీవెన మనము పొందుకోవాలి అంటే ఆ విశ్వాసంలో మనము నెగ్గాలి, భగవంతుడు ఇచ్చే పరీక్షలో నెగ్గాలి. కడవరకు స్థిరముగా మనం నిలబడినప్పుడే దీవెన అనే వరాన్ని మనం పొందుకుంటాం. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, సర్వశక్తివంతుడైన సర్వేశ్వర, నీవు మా జీవిత కాలములో తండ్రి తల్లి గర్భంలో రూపొందింపక మునిపే మాకు అంటూ ఒక ప్రణాళికను ఏర్పరిచి ఉన్నావు, మాకంటూ ఒక దీవెనని ఏర్పరిచి ఉన్నావు అని ఈ దినము మేము తెలుసుకుని ఉన్నాము తండ్రి. నీవు మాకు ఏర్పరిచిన ఆ దీవెన తండ్రి, ఆ యొక్క దీవెన అనే ఫలాన్ని మేము పొందేలాగున తండ్రి మా జీవితాన్ని మేము నడుపుకోవాలి తండ్రి. అదేవిధముగా అంత్య దినమున నీవు నీ యొక్క ప్రాభవోపేతమైన దూతల సమేతముగా చక్కగా వచ్చినప్పుడు తండ్రి మేము ఏం చెయ్యాలి? ఆ అగ్నికి ఆహుతైపోకూడదు, మా మేము నిర్మించిన బలము బలముగా నిలబడాలి తండ్రి. తిరిగి నీ రాజ్యములో చేరేలాగున మాకు మీ సహాయము కావాలని ప్రార్థిస్తున్నాము. ఆమేన్.
ఇప్పుడు ఒక మధురమైన గీతాన్ని ఆలకించుదాం.
హృదయం ఏదో తెలియని వేదన ఎలా ఉండదు నా ప్రియ పదములు చాలని ప్రేమకై పరితపించ హృదయం నా ప్రియుడా
నాటి కార్యక్రమం. తిరిగి మరలా రేపు ఇదే సమయానికి కలుసుకుందాం. మీకోసం మేము ప్రార్థిస్తుంటాము. మా కొరకు మీరు ప్రార్థించండి. మీ క్రాంతి స్వరూప్.